చేయడం వ్యక్తి వికసనానికి మార్గం కాదు సుమా అని ఆనాడు ప్రహ్లాదుడు బలిచక్రవర్తికి చెప్పాడు. ఓ ధర్మరాజా, నువ్వు ఆ మాట ఎందుకు పాటించట్లేదు? నువ్వు ఓర్పు పట్టి ఉండడానికి అవతల వాళ్ళు కూడా ఏదో నీతో ఒక్కసారి జూదమాడి నిన్ను అరణ్యానికి పంపించిన వాళ్ళైతే ఊరుకోవచ్చు. తప్పు మీద తప్పు చేస్తున్న వాళ్ళు ధార్తరాష్ట్రులు. ఒకసారి మాయాజ్యూతమాడి రాజ్యభ్రష్టుల్ని చేసి నన్ను ఎంతో అవమానించారు. ఏదో ధృతరాష్ట్రుడు రాజ్యం ఇచ్చాడు, వెళ్ళిపోయాం. మళ్ళీ మాయాజ్యూతానికి పిలిచారు. మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని విషపెట్టి మళ్ళీ మమ్మల్ని పంపించారు. మనని ఇంత బాధ పెడుతూ, కవ్విస్తూ, అవమానం మీద అవమానం చేస్తూ, తప్పు మీద తప్పు చేస్తున్నటువంటి కౌరవుల పట్ల తేజస్సుని ప్రకటించవలసిన సమయం ఆసన్నమైనప్పటికీ ధర్మం అన్న మాట అడ్డుపెట్టి ఓర్పు వహిస్తూ నువ్వెందుకు పరాక్రమంతో విజృంభించట్లేదు? ఎందుకు నీకు కోపం రాదు? నీకు అసలు కోపం రాదా? కోపం వచ్చి నీ తమ్ముళ్లతో మాట్లాడవా? ఎప్పుడు ఓర్పు అన్న మాట ఒక్కటే నమ్ముకుంటావా? నీ చరిత్రలో పరాక్రమం అన్న మాటకి స్థానం లేదా? ఎన్నాళ్ళు ఇలా ధర్మం అన్న మాట చెప్పి ఇలా కూర్చుంటావు, అరణ్యవాసం చేస్తావు? ఎన్నాళ్ళు నీ తమ్ముళ్ళు కష్టాలు పడాలి? నేనన్న మాట ఆవిడ వాళ్ళే. ఎన్నాళ్ళు కష్టాలు పడాలి? నాకు కాదయా కష్టం, మీ కష్టాలు చూసి నేను బాధపడుతున్నాను. నీ సేవ నాకు సంతోషం, ఎక్కడున్నా. కానీ ఈ కష్టాలు ఎన్నాళ్ళు నీ పరాక్రమంతో విజృంభించవా? నీకు కోపం రాదా? నీకు కోపం వచ్చి ఒక చిటికిలా వేసి అను, వెళ్ళిపోతారు మిగిలిన నలుగురు, వెళ్ళి మీద పడిపోతారు. ఎందుకనవా ఆ మాట అంది. అంటే ధర్మరాజు గారు ధర్మరాజు గారి ఆయన అన్నాడు, కోపం తెచ్చుకోమని కదా ద్రౌపదీ చెప్తున్నావు, చీ నోర్మై నీకేం తెలుసు అని కూడా కోపం తెచ్చుకోవచ్చు. కానీ ఆయన ఆపాటి కోపానికి కూడా వశుడు కాలేదంటే ఎంత పరిశీలించుకుంటూ ఉంటాడో చూడండి తనని తాను. ఎందుకో తెలుసా? బయట నుంచి వచ్చేదైతే కనపడుతుంది, వచ్చేస్తోందని తప్పుకోవచ్చు. మళ్ళీ ఎక్కడ నుంచి వస్తుందో మనకి తెలియదు. బలానా చోటు నుంచి వస్తుందని ఉండదు. రావడానికి అదును కోసం ఇక్కడ కూర్చుంది. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కోపం వచ్చిందంటే రావడానికి ఎక్కడి నుంచో రాదు, లేచింది, ఇక్కడే ఉండి పైకి లేస్తుంది అవకాశం చూసుకొని. పట్టుకుందా? ఏమిటో మీకు కోపం రాదా అంటున్నావు? కోపం వస్తే ఒక్క ధాతరాష్ట్రుల్నే చంపమంటానని అనుకోకు ద్రౌపది. ఏమవుతుందో తెలుసా? క్రోధంబు పాపంబు. అది ధర్మరాజు గారు అంటే. అసలు ఆయన మాట అలా ఉంటుంది, క్రోధంబు పాపంబు. క్రోధంబునన చేసి యగుజువ్వే ధర్మ కామార్థహాని. కడు క్రోధి కర్జంబు కానండు, క్రుద్ధుండు గురునైన నిందించు. క్రుద్ధుడైన వాడు అవ్యధులనైన వధించు. మరి ఆత్మఘాతంబు చేయంగ కడగు, క్రుద్ధుడస్మాతృషులకు ధర్మానుబంధులకు ఇట్టి క్రోధంబు దాల్చుట గుణమి చెప్పుమా. ఎరుక గల మహాత్ముడు ఎరుకయుం జలముల ఆర్చు క్రోధమును మహానలంబు, క్రోధవర్జితుండు గురుకుని తేజంబు దాల్చు దేశకాల తత్వమిరిగి. కోపం తెచ్చుకోరా, కోపం తెచ్చుకోరా అంటున్నావు ద్రౌపది, కానీ క్రోధమే పాపము. క్రోధం ఏం చేస్తుందంటే ఏది ఈశ్వరుడు చెయ్యవద్దన్నాడో అవన్నీ చేయిస్తుంది. అదే ధర్మ అర్థ కామములను చెడగొట్టేస్తుంది. చాలా కోపానికి వశుడైపోయినటువంటి వాడు యుక్తాయుక్త విచక్షణ మర్చిపోతాడు కార్యంలో. ఆఖరికి తన గురువుని కూడా నిందిస్తాడు. ఆఖరికి ఎంత పెద్దవాళ్ళని యుక్తాయుక్త విచక్షణ లేకుండా వధించేస్తాడు. తనని తాను కూడా చంపేసుకుంటాడు, ఆత్మహత్య కూడా చేసుకుంటాడు కోపం ఎక్కువైపోయిన వాడు. కాబట్టి ధర్మాన్ని నమ్ముకున్న నాలాంటి వాళ్ళకి కోపం తెచ్చుకోమని నువ్వు చెప్పడం, నేను తెచ్చుకోవడం సబబే. ఎవడు జ్ఞానమును పొందిన మహాత్ముడు ఉంటాడో వాడు జ్ఞానమనబడేటటువంటి నీటి చేత కోపం అనేటటువంటి అగ్నిని చల్లార్చేస్తాడు. కాబట్టి క్రోధాన్ని పొందకూడదు ద్రౌపది. యుక్తాయుక్తముతో జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. అంటే ద్రౌపదీదేవి అంది ధర్మరాజు గారితో అనలేదు, ఏమిటో ఇంత మంచి మనిషి, ఇప్పుడు కూడా కోపం రాదు, ధర్మం 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 సత్యం అని అలా పట్టు కూర్చున్నారే ఈయనక ఇన్ని కష్టాలు, ఎంత బాధో పిచ్చి తల్లికి. నిజంగా ఆవిడ గుణుక్కుంది తనలో తాను. ధర్మరాజు గారికి వినపడింది. ఆవిడ ధర్మరాజు గారితో అనలేదు, అన్నీ విని చూడండి ఫోన్లేవే, వాడి కర్మవాడిది, నాకెందుకు పెద్దవాడిని అన్నాడు అనుకోండి అన్నగారు,
అంటే భార్య ఏమిటో ఈ సత్యకాలం మనిషి ఈయన్ని దేవుడు చూడాలంటే అని గొడుక్కుంటుంది. అలా ఆవిడంది ఆర్యులకు విహీనతయు అనార్యులకు ఉన్నతియు చేసి అవినీతుడవై కార్యము తప్పితివి, నీకు అనార్యులు చుట్టములే ఆర్యులరులే విధాత. విధాత అంటే ఓ బ్రహ్మ, ఆర్యులు పెద్దలు పూజనీయులు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళని కష్టాల పాలు చేస్తావా? ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మం పాలు అధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి సుఖాలు ఇచ్చావా? ఏమో నాకు చూస్తే అనిపిస్తోంది అధర్మం పట్టుకున్న వాళ్ళే నీకు సన్నిహితులేమో లే బ్రహ్మగారు అంటే అంటే ఆవిడ మనసులో అనుకుని పైకి గొణిగింది. కానీ విన్నాడు ధర్మరాజు గారు, విని అన్నాడు, మనం కష్టంలో ఉన్నామని దైవాన్ని దూషించడం ఇంకో తప్పు, ఆయన్ని ఎందుకు నిందిస్తావు? మధ్యలో మనం చేసిన దోషానికి మనం అనుభవిస్తున్నాం. మనం ఇచ్చిన మాట 12 ఏళ్ళు అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తానన్నాం, అడవికి వచ్చాం, ఇప్పుడు మధ్యలో బ్రహ్మగారి ఊసేందుకు? ఆయన్ని మధ్యలో నింద చేయడం ఎందుకు? తప్పు, దైవ దూషణ చెయ్యకూడదు. కాబట్టి ద్రౌపదీదేవి అంది, నాకు కూడా తెలుసు, నేను కూడా మా నాన్నగారి ఇంట్లో ఉన్న రోజుల్లో ద్రౌపదుడి దగ్గర ఎందరో పెద్దలు వచ్చి ఎన్నో విషయాలు చర్చిస్తూ ఉండేవారు. అప్పుడు నేను తెలుసుకున్నాను దైవదూషణ చెయ్యకూడదని, ధర్మాన్ని నమ్ముకోవాలని నేను కూడా తెలుసుకున్నాను. కానీ ధర్మరాజా, నాకు అర్థం కాని విషయం ఒకటే, ఇలా మాటిచ్చాను కదా అని ఇలా అరణ్యంలో 12 ఏళ్ళు గడిపేసి, మాటిచ్చాను కదా అని 1 ఏడాది అజ్ఞాతవాసం చేసేసి బయటికి వచ్చేస్తే వెంటనే పట్టుకొచ్చి ఇచ్చేస్తారా వాళ్ళు రాజ్యాన్ని? అలా ఇచ్చేవాళ్ళైతే కపటజ్యూతం ఎందుకు? మన ప్రయత్నం అన్నది ఏదో ఉండాలిగా. ఎక్కడో అక్కడ ఎన్నాళ్ళు ఈ పరామర్శలు, ఈ కూర్చోవడం ఏమిటి? వచ్చిన ప్రతివాడు వేళ్ళు విరిచి అయ్యో పాపం అనేవాళ్ళు కొంతమంది, పర్వాలేదు లేండరా వృద్ధిలోకి వస్తారనేవాళ్ళు కొంతమంది, ఈ దుంపలు ఏమిటి, తేనె ఏమిటి, ఎన్నాళ్ళు అసలు రాజ్యం కోసం ప్రయత్నం మరిచిపోతావా కొన్నాళ్ళకి నువ్వు? పురుష ప్రయత్నం ఇది, తిలలందు తైలంబు కాష్టములయందు తెరముగా అగ్ని కలుగు తెరింగి ఉపాయపూర్వము కడగి తత్సిద్ధి అలయక ఉత్సాహవంతుడు వడయునట్ల అనుత్సాహమలసి దైవపరుడిది వడయంగను నోపునేందు. ఏమయ్యా, ఎక్కడైనా చూడు, నువ్వులలో కనపడకుండానే నూనె ఉంటుంది, నలిపితే నూనె వస్తుంది. కాష్టము అంటే కొయ్య ఎందు అగ్ని ఉంటుంది, కొయ్యని కొయ్యతో రాపాడిస్తే మంట వస్తుంది, కాబట్టి కొయ్యలో మంట ఉంది, నువ్వుల్లో నూనె ఉంది. అలాగే ప్రయత్నం అన్నది ఒకటి పురుషుల్లో ఉండాలిగా, ఆ ప్రయత్నం అన్నది పురుషుల్లో ఉంటే నలిపినటువంటి నువ్వుల గింజలోంచి నూనె వచ్చినట్టు, రాపాడించిన కర్రల్లోంచి అగ్ని పుట్టినట్టు నీలోంచి ఒక ప్రయత్నం అన్నది ఏదో బయటికి రావాలి కదా. ఒరే అయిపోతోంది కాలం అరణ్యవాసం, మనం రాజ్యాన్ని సంపాదించుకోవడానికి కూడా ఒరే జాగ్రత్తగా ఉండాలి, మనం ఇలా ఇలా చెయ్యాలి, మిత్రుల్ని సమీకరించుకోవాలి, అలాంటి మాటలు నువ్వేం అంటలేదు. పురుష ప్రయత్నం ఇది, అన్ని దేవుడే ఇచ్చేస్తాడు వీడు పట్టుకొచ్చి, మన ప్రయత్నం ఉండాలా? ఆ ప్రయత్నం ఇది అసలు అని ఆవిడ అడుగుతుంటే భీమసేనుడు వచ్చాడు. వచ్చి, అన్నయ్య నాకు కడుపులో రగిలిపోతోంది ఈ విషయం ఎప్పటి నుంచో ప్రస్తావించడం ఎందుకని ఊరుకున్నా. ఏ ధృతరాష్ట్రుడిదా దుర్యోధనుడు ముల్లే అనుభవించడానికి, తాత తండ్రుల రాజ్యం అన్నయ్య ఇది, మన తండ్రి పాండురాజు గారు దిగ్విజయ యాత్ర చేసి ధరామండలాన్నంతటినీ గెలిచి తీసుకొచ్చిన రాజ్యం. పాండురాజు గారికి కొడుకులు లేకపోతే దుర్యోధనుడికి వెళ్ళాలి, ధృతరాష్ట్రుడికి ముందు పుట్టిన వాడు కాడు కొడుకు, మన నాన్నగారైన పాండురాజుకు ముందు పెట్టాడు నువ్వు, అందుచేత రాజ్యం నీది. నీదైన రాజ్యాన్ని మాయాద్యూతంలో కబళించి అనుభవించడానికి వాళ్ళెవరు? మాటిచ్చానని కట్టుబడి వచ్చి అరణ్యంలో ఉండడానికి మన కర్మేమిటి? అన్నయ్య ధర్మం 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 అంటున్నావు కదా, నేను ఒక్క మాట చెప్తాను విను, పురుషార్థములు ధర్మ అర్థ కామ మోక్షములలో 4వదైన మోక్షము 3 చేత పొందబడుతుంది, ధర్మార్థ కామముల చేత. కానీ ఈ ధర్మమునకు కామమునకు కూడా సాధనమైనది అర్థమే అన్నయ్య. ఓ కొత్త సిద్ధాంతం తెచ్చాడు భీమసేనుడు, అర్థం లేని ధర్మకామాలు ఎక్కడి నుంచి ఉంటాయన్నయ్య? చేతిలో రూపాయి లేదు, ఏమర్థం, ఏమి ధర్మాన్ని చేస్తావు నువ్వు, ఎక్కడి నుంచి ధర్మాన్ని ఆచరిస్తావు? ఉపవాసం చేయడానికి అర్థం ఉంది, ఎందుకంటే ఎలాగో లేదు కాబట్టి ఏమీని. పారణ చేయడానికి ధర్మం ఏది? పారణ చేయాలి, పారణ చేస్తే కదా ఉపవాసం పూర్తవుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఎప్పుడు పూర్తవుతుంది? సూర్యోదయం అవగానే ద్వాదశి నాడు తినేయాలి. ఆయనకి ఏకాదశి నాడు ఉపవాసం చేయడానికి అర్థం ఉంది, ఆయన దగ్గర ఏమిటి, ఏమీ లేకపోవడం. అందుకని ఉపవాసం ఉన్నాడు. ద్వాదశి నాడు పారణ చేయడానికి అర్థం ఏది? తింటే కదా ఉపవాసం పూర్తయ్యేది, విరమిస్తే కదా ఉపవాసం. తినడానికి లేదు. ధర్మం ఎక్కడ నిలబడింది ఇప్పుడు అన్నయ్య? అర్థం లేని ధర్మం నిలబడుతుందా? నిలబడదుగా. మరి అర్థం రాజ్యం నువ్వు వదిలేస్తానంటా ఏంటి? ధర్మం ధర్మం అంటా ఏంటి? అర్థం లేని ధర్మం ఎలా నిలబడుతుంది? అర్థం లేని కామం ఎలా నిలబడుతుంది? ఏ రూపాయి లేదు కోరికలు ఎందుకు ఇంకా? ఏ రూపాయి లేదు కాబట్టి కోరికలు అక్కర్లేదు. అసలు అర్థమే లేదు కాబట్టి ధర్మం ఊసేయలేదు. ఇక మనం ఎందుకు పనికి వచ్చినట్టు అన్నయ్య? మూడు పోయాయా మనకి? నువ్వేమో ధర్మం 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 అంటున్నావు, నేనంటున్నాను అర్థము లేని ధర్మకామములు పనిచేయమంటున్నాను. కాబట్టి అన్నయ్య నువ్వు బాగా పునరాలోచించు, అర్థాన్ని వదిలిపెట్టేయకూడదు అన్నయ్య. కానీ చిత్రం ఏమిటంటేనండి, ఎవరి వాదన వాళ్ళదే చాలా బలంగా అనిపిస్తుంది. కానీ ధర్మరాజు గారు చెప్పిన తర్వాత మాత్రం అబ్బో ధర్మమే గొప్పదనిపిస్తుంది. నరనుత నీ అనుజ్ఞగొని నాడ విరోధుల నెల్లబోరిలో సరభస వృత్తి నుక్కడగ చంపితిమేని మహోగ్ర కాననాంతరములనుండకుండ నతిదారుణ దుర్మృగ సంగమంబునంబరయకయుండగా మనకు బోలున మందమనప్రియంబుగన్. ఆనాడు మాయాద్యూతం జరుగుతుంటే, రాజ్యమంతా ఓడిపోయిన తర్వాత ద్రౌపదీదేవిని వాళ్ళు అవమానించబోతుంటే నేను గదాదండం పట్టుకుని పైకి లేచాను. ఒక్కసారి తలలు పగలగొట్టేద్దాం అందరి వీనని, నువ్వేమన్నావు అన్నావు, ఆగిపోయాను. అలా అనకుండా ఉంటే అన్నయ్య ఈ పాటికి రాజ్యం మందే, అనుజ్యూతం లేదు. నీ వల్ల కదా వచ్చింది. ఏమిటి, మనని మాయ చేసిన వాళ్ళు అంతఃపురాల్లో ఉన్నారు, ధర్మానికి కట్టుబడిన మనం మృగాల మధ్యలో అరణ్యంలో ఉన్నాం. ఏమిటన్నయ్య ఈ ప్రారంభం? సమయాతిక్రమ భీతిని క్షమయాతులమైన మనల కౌరవులు పరాక్రమహీనులుగా తలతొరు సమరోత్సాహంబు విడిచి జడమతినున్నారు. అన్నయ్య మనం సమయానికి మనం ఇచ్చిన మాటకి కట్టుబడ్డాం. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం అయిపోతే తప్ప యుద్ధానికి వెళ్ళకూడదు అన్న నీ మాటకి కట్టుబడి మేము కూర్చున్నాం. బాగుంది అన్నయ్య, మేము కూర్చున్నాం. కానీ వాళ్ళేమంటున్నారు కౌరవులు, ధార్తరాష్ట్రులు ఏమంటున్నారు? మీరు చేతకాని వాళ్ళు, వాళ్ళు వాళ్ళేం చేస్తారులే, మన్ని వాళ్ళు ఏమైనా చేయగలరు ఏమిటి? అందుకని చేత కాక మనం ఓడిస్తే వెళ్ళి ఉండండ్రా అంటే అడవుల్లో కూర్చున్నారంటున్నారు. అన్నయ్య మనం సత్యానికి కట్టుబడినట్టుగా మన శత్రువుకి కనపడటం లేదు. మనం పరాక్రమం లేని వాళ్ళలా మనం వాళ్ళకి కనపడుతున్నాం. కనపడుతున్నప్పుడు ఎందుకన్నయ్య ఈ ధర్మం, ఎందుకు ఈ అక్కర్లేనితనం? వాడు చేతకానితనంగా భావిస్తున్నప్పుడు మన చేతనైనతనం ఏమిటో చూపిస్తే పోతుంది. తగిలి నిత్యంబునేకాంత ధర్మనిరుతుడగుట యుక్తమే పురుషునకు అట్టి వాణి వెలయన అర్ధకామంబులు విడుచు ప్రాణబిగుతు సుఖదుఃఖంబులు రెండు విడుచునట్లు. అన్నయ్య ధర్మం 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 అని ఒక్క ధర్మాన్నే పట్టుకుంటే అర్ధకామములు రెండు వాణ్ణి విడిచిపెట్టేస్తాయా? మనుష్యుణ్ణి ఎలా విడిచిపెట్టేస్తాయో తెలుసా అన్నయ్య? ఒక్కసారి శరీరంలోంచి ప్రాణములు బయటికి వెళ్ళిపోయిన తరువాత ఇక ఆ శరీరం మనకు సుఖము దుఃఖము అన్న రెండు ఉండవు. పట్టుకొచ్చి బూందీ నోట్లో పోసినా సుఖం లేదు, నిప్పుల మీద పట్టుకెళ్ళి కాల్చినా దుఃఖం లేదు. సుఖము దుఃఖము ఎలా ఉండవో ప్రాణములు పోయాక, అలాగే అర్థము పోయినటువంటి వ్యక్తికి ధర్మము కామము ఉండవన్నాయా. కాబట్టి అర్థమునందు అనురక్తి ఉండాలి. తిరిగి రాజ్యమును సంపాదించుకోవాలనేటటువంటి కోరిక మనకి ఉండి తీరాలి. శత్రుల రాజి నూర్చుటయు సర్వభయంబుల పొందకుండగా ధత్రి పరిగ్రహించి యుత ఉచితస్థితి కాంచుటయున్ ప్రియంబుతో పాత్రుల కర్ధ మీగియును బ్రాహ్మణ పూజయు జువ్వే ఉత్తమ క్షత్రియ ధర్మముల్ సుగతి కారణముల్ విపులార్థమూలముల్. అన్నయ్య అసలు క్షత్రియుడికి ధర్మాలు ఏమిటి? శత్రుల నాజీ నూర్చుటయు, యుద్ధంలో శత్రువుల్ని పరిమార్చాలి. చేస్తున్నామా మనం? ధర్మం అన్న పేరుతో వచ్చి ఇక్కడ కూర్చున్నాం, సత్యవాక్యానికి బద్ధులమయ్యామని. సర్వభయంబుల పొందకుండగా ధత్రి పరిగ్రహించి యుచిత స్థితి గంచుటయున్, ఎవ్వరికీ భయం లేని స్థితిలో మనం ఈ రాజ్యాన్నంతటినీ కూడా పొంది ప్రజలను రక్షిస్తూ సమర్థవంతమైన పరిపాలన అందించాలి. అందిస్తున్నామా తెలిసి ఇక్కడే కూర్చున్నాం. రాజ్యాన్ని దుర్మార్గుడు పరిపాలిస్తున్నాడు, ప్రజలు బాధలు పడుతున్నారు. ప్రియంబుతో పాత్రులకు అర్ధమీగియును, పాత్రులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరం ఉంటుంది, వాళ్ళు నిజంగా పొందవలసిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఏదో రూపాయో ఎంతో కొంత ఇవ్వవలసి ఉంటుంది. వాళ్ళకి ఇవ్వడానికి అర్థం ఉండాలా? చేతిలో ఇవ్వడానికి మన దగ్గర ఏం లేదు. వేల మంది బ్రాహ్మణులు వచ్చి అన్నం పెట్టమంటే స్పృహ తప్పిపోయావా లేదా? అప్పుడు మళ్ళీ ఆదిత్య మహానుభావుడు ఆదిత్యుణ్ణి ప్రార్థన చేసి అక్షయ పాత్ర పొందావా లేదా? కాబట్టి అన్నయ్య, డబ్బు ఉంటే కదూ పాత్రత ఉన్నవాడికి ఉపకారం చేయడం. బ్రాహ్మణ పూజయు, వేదం చదువుకున్న బ్రాహ్మణుణ్ణి పోషించడానికి చేతిలో అర్థం ఉండాలా? ఉత్తమ క్షత్రియ ధర్మముల్ సుగతి కారణముల్ విపులార్థమూలముల్, అవి అన్నయ్య సరి అయినటువంటి ఉన్నతమైన గతులను పొందడానికి క్షత్రియ ధర్మాన్ని మనం అనుష్ఠించాలి. కానీ మనం అసలు క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టేశాం. విడిచిపెట్టేసి సత్యవాక్యానికి కట్టుబడ్డామన్న పేరుతో, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్న పేరుతో వచ్చి నిష్కారణంగా అరణ్యంలో కూర్చున్నాం. నువ్వు ఆలోచించు అన్నయ్య, మనం పొరపాటు చేస్తున్నామేమో, కాబట్టి యుద్ధం చేద్దాం. నువ్వు ఓ అను, మనకి మిత్రులైనటువంటి రాజులు ఉన్నారు కొంతమంది, కృష్ణ భగవాను ప్రార్థన చేస్తే కొంతమందిని పంపుతాడు. ద్రుపదుని యొక్క కుమారుడు దృష్టజ్యుమ్నుడు ఉన్నాడు, యాదవ వృష్ణి వంశములకు చెందినటువంటి రాజులు ఉన్నారు, వీళ్ళందరినీ తోడుగా తీసుకుని సైన్యాల్ని పూంచుకుని మనం యుద్ధానికి పెడదాం దుర్యోధనుడి మీదకి. నువ్వు ఊ అనన్నయ్య అన్నాడు. అంటే ధర్మరాజు గారు పరమప్రేమతో భీమసేనుడి వంక చూశాడు. అది ఆయన గొప్పతనం. ఏదో ద్రౌపదీదేవితో మాట వరుసకి కోపం ఉండకూడదు ద్రౌపది అనడం కాదు, ఇన్ని మాటలు భీముడు చెప్తే ఎంతో సంతోషంగా భీమసేనుడి వంక చూసి చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి ఎంతో సంతోషంతో చూసి, ఇన్ని ధర్మాలు చెప్పావురా నాన్న, ఎంత నీతి ఉందిరా నీ బుర్రలో, ఎంత ఆలోచించి మాట్లాడావురా నిజంగా నువ్వు, అన్నీ బాగున్నాయి కానీ ఒరే కొంచెం సద్భావనతో బాగా ఆలోచించవలసిన సమస్య తప్ప పరిష్కారానికి ఇంకొకలా పరిష్కరించబడేది కాదు సుమా. సద్భావనతో ఆలోచించడం అంటే సత్యందు భావనతో, అంటే ధర్మబుద్ధితో ఆలోచిస్తే అన్నిటికన్నా ముందు గొప్పది మనం ఇచ్చిన మాటకి మనం కట్టుబడ్డాం. అదే లేనివాడు రాజయిన తర్వాత ఎవడు నమ్ముతాడు? వీడు అలాగే అరణ్యవాసానికి వెళ్ళి వచ్చి వాళ్ళని కొట్టి రాజ్యం పుచ్చుకున్నాడండి, 13 ఏళ్ళ తర్వాత వస్తాడని వాళ్ళు అనుకున్నారు, వీని అకస్మాత్తుగా వచ్చి కొట్టి రాజ్యం పుచ్చుకున్నాడు అని మిగిలిన ప్రజలు కూడా మనని అనుకరించరు మోసం చేయడానికి. ముందు సత్యనిష్ట అవసరం, బాగా తరచి ఆలోచించాలరా నాయన, తొందరపడకూడదండి. అలగగుణంబులం దధికుడైన మహాత్ముడు రాగకోపమాయలబడి అక్షమావివశుడై అచిరాంశులతా విలాస చించలమగు లక్ష్మి కాసపడి సత్యము ధర్మము తప్పి సత్సభావలితగు వారి యొద్దతగు వాడై సద్విధి ఉండనీర్చుని. నాయన, చిన్న చిన్న పెద్ద పెద్ద గుణములు కలిగినటువంటి వాడు చిన్న చిన్న విషయాల కోసం ఆశపడడం, అటువంటి అధికుడు రాగానికి కోపానికి వశుడైపోయి రాగద్వేషములకు వశుడై, రాగము కోపము అంటే రాగము ద్వేషము, రాగము అంటే నాకు ఇవ్వాలని కోరిక, ద్వేషము అంటే అది నాకు రాకపోవడానికి ఎవరు కారణమని వెతుక్కుని వాళ్ళ మీద తిరగబడ్డాం. ఈ రెండు అక్క చెల్లెళ్ళు పక్క పక్కనే ఉంటాయి. నాకేదో కావాలనుకోండి, నేనేదో కావాలని ఆశపడిందని అవతలైన ఇచ్చేసాడు అనుకోండి, పాపం నేను అనుభవించడానికి ఆయనేనండి కారణం, ఆయన మీద ప్రేమ పుడుతుంది. ఆయన ఇవ్వలేదనుకోండి, నేను అనుభవించకుండా పోవడానికి ఆయనే కారణం అండని కోపం పుడుతుంది. కాబట్టి పుడితే రాగం, పుట్టకపోతే కోపం, అది ధర్మరాజు గారి వాక్. ఒరే నాయన, రాగానికి కోపానికి తావిచ్చేటటువంటి రీతిలో ఆలోచించినవాడు ధర్మాన్ని పట్టుకుని ఆలోచించినవాడు కాదు. అలా ఎప్పుడు ఆలోచిస్తారంటే ఏదో తళుక్కుమని ఆకాశంలో ఒక్కసారి మెరిసేటటువంటి మెరుపు తీగల చించలమైనటువంటి ఐశ్వర్యానికి ఆశపడేటటువంటి వాడు ధర్మాన్ని విడిచిపెట్టి అర్థమన్న పేరుతో వెంటబడతాడేమో కానీ ధర్మమును ధర్మముగా ఉంచుకోవాలనుకున్నవాడు సత్యమునకు పెద్దపీట వేస్తాడు. కాబట్టి ఇచ్చిన మాటకి మనం కట్టుబడకపోతే రేపు సభాప్రవేశం చేస్తాం, ఎక్కడికైనా పెడతాం. వెళ్ళినప్పుడు సభలో పెద్దలు కూర్చుని ఉంటారు, కూర్చుని ఉన్నప్పుడు ఆ సభలో మీరు ఎక్కడ కూర్చున్నా మీరు పెద్దల సరసన కూర్చున్నారని అంటారు. ఆ సభ యందు మీరు కూడా ఉన్నారు కాబట్టి సభికులు, సభలో ఉన్నవారు అన్నప్పుడు పెద్దల సరసన మీరు కూడా కూర్చుని ఉన్నవారు, కూర్చుని ఉన్నప్పుడు ఆ అధికారం ఇదిరా అని అడిగాడు. ఏమని కూర్చుంటాను రా, రేపు ఎక్కడికైనా ఓ సభలో కడతాం. మాట తప్పి సత్యానికే కట్టుబడని వాళ్ళం మనం, మాటకి కట్టుబడి ఎంత త్యాగమైనా చేసిన పెద్దలు ఉన్న సభలోకి వెళ్ళి ఎలా కూర్చుంటాం సమానంగా మనం? ఏ అర్హత ఉందని కూర్చుంటాం మనం? మనమే రేపు సభ తీర్చి పెద్దరికానికి కూర్చుంటాం. మాట ఇచ్చి కట్టుబడని వాడు, మాట ఇచ్చి తప్పినవాడు తీర్పు చెప్పవలసి వస్తుంది. ఏమని తీర్పు చెప్తావు? ఏ ధర్మం ఉందని తీర్పు చెప్తావు? అసలు ప్రభుత్వం నడుపుదాం ప్రభువుగా ఉందాం అనేటటువంటి నువ్వు ప్రభువుగా ఉండడానికి కావలసిన ధర్మం గురించి ఆలోచిస్తున్నావా? అది విడిచిపెట్టి అర్థం ఉంటే ధర్మం ఉండడం ఏమిట్రా? ధర్మం ఉంటే అర్ధకామములు అవే వస్తాయి. తప్ప అర్ధాన్ని విడిచి ధర్మాన్ని విడిచిపెట్టిన అర్ధకామముల జోలికి వెళ్ళకూడదు, కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదు రా నాయనా అన్నాడు. అంటే భీముడు అన్నాడు, అన్నయ్య నీ తాత్పర్యం అంతా ఏమిటి? మనం 13 సంవత్సరములు అరణ్యవాస అజ్ఞాతవాసములు చేస్తే తప్ప యుద్ధం చేయకూడదు, అది కదా. మనం అరణ్యవాసానికి వచ్చి 13 నెలలు పూర్తయిపోయింది, 13 నెలలు పూర్తయిపోయింది కాబట్టి కాలాన్ని గణన చేసేటటువంటి ఒక పద్ధతిలో ఒక సంవత్సరానికి ఒక నెలని ప్రమాణంగా తీసుకునేటటువంటి లెక్క ఒకటి ఉంది. ఆ లెక్క ప్రకారం అన్నయ్య ఇప్పటి వరకు మీరు ఇక్కడ ఉన్నారని మన దగ్గరికి ధాతరాష్ట్రులు రాలేదు కదా, అందుకని 12 ఏళ్ల అరణ్యవాసం 1 సంవత్సర అజ్ఞాతవాసం పూర్తయిపోయినట్టే. సంవత్సరాన్ని ఒక నెలకి లెక్క కట్టిన విధానాన్ని తీసుకుందాం, అయిపోయింది అరణ్యవాస అజ్ఞాతవాసాలు కాబట్టి యుద్ధానికి వెళ్ళిపోదాం అన్నయ్య, మాటకి కట్టుబడ్డాగా టైం అయిపోయిందిగా అంటే, పిల్లలు చూడండి అమ్మ చక్కెర పొంగలు వండి పెడితే అమ్మ పెట్టేస్తావా అమ్మ పెట్టేస్తావా అంటాడు, తప్పు, నైవేద్యం పెట్టాక పూజ చేసుకుని నైవేద్యం పెట్టి నీకు ప్రసాదం పెడతానే అంటాడు. వాడు ఇంకా వెళ్ళి అమ్మ పూజ కూర్చుని ఏదో లేకపోతే అమ్మ అండం ఎందుకు మళ్ళీ ధర్మం తప్పి భారతం చెప్తూ నాన్నగారు పూజ చేసుకుంటున్నారు, అది మర్యాద కదా లోకంలో. నాన్నగారు పూజ చేసుకుంటూ గంట కొట్టారు, అమ్మ అమ్మ నైవేద్యం పెట్టేశారేమో తెచ్చేయకూడదు, రే అది దేవతావాహనం రా, ఇంకా పూజ మొదలెట్టారు ఆయన, ఘంటానాదం చేశారు అబ్బా అని కూర్చుంటాడు. ఆయన మళ్ళీ ఏ అగరత్తులో వెలిగించి ఘంటానాదం చేస్తాడు, అమ్మ అమ్మ గంట కొట్టేశారమ్మో పట్టుకొచ్చే పాత్ర అంటాడు. ఇప్పుడే అగరత్తులు వెలిగిస్తారా నాన్నగారు, ధూపం వేస్తున్నారు అందుకు ఆ గంట, మళ్ళీ నాన్నగారు గంట కొట్టారు, అమ్మ నాన్నగారు గంట కొట్టేశారు, ఊరే అయ్యుడు తెస్తాను అంటూ అలా గంట కొట్టినప్పుడల్లా నైవేద్యం అయిపోయిందేమోనని తొందరపడిపోయినటువంటి పిల్లాళ్ళ 13 సంవత్సరాలు ఎలాగోలా అయిపోయాయంటే చాలు వెళ్ళి విరుచుకు పడిపోదామని చూస్తున్నాడు భీముడు కదూ. అంటే భీముడి దృష్టి ఎలా ఉంది అంటే పరాక్రమం మనది, వాళ్ళు పరాక్రమహీనులు, మనం వెళ్ళి కొడితే ఎంతసేపు 5 నిమిషాలు చచ్చిపోతారో 6వ నిమిషంలో పట్టాభిషేకం అని ఆలోచిస్తున్నాడు. ధర్మరాజు గారి దగ్గరికి పిలిచి అనునయంగా అన్నాడు, రే నాన్న నువ్వు మాట్లాడితే వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసేద్దాం అంటున్నావు కదా, నేను అలా ఆలోచించలేదని నువ్వు అనుకోవద్దు, నేను కూడా ఆలోచిస్తుంటాను యుద్ధం గురించి, కానీ ఒక మాట చెప్తాను విను, శూరులు ధృతరాష్ట్రసుతులు దుర్యోధనాదులు దురాదర్శులు అందరూ మనకు అతతాయులు, మరి అంగభూ విభుడును భూరిశ్రవుడు మద్ర భూమిపతియు అదిగాగల వీరులు అవి జేయ విక్రములులసి తత్సహృదయులై ఉన్నవారు, మన చేత జితులైన మనుజేషులెల్లను చని సుయోధను చేత సత్కరింపబడినవారు. ఒరే నాయన నువ్వు అంటున్నావు కదా శూరులు ధృతరాష్ట్రసుతులు దుర్యోధనాదులు, దుర్యోధనాదులు అంత తేలికగా చచ్చిపోయేంత పనికి మాలిన వాళ్ళు కారు, వాళ్ళు మహాశూరులు, వాళ్ళకి కూడా గదాయుద్ధం తెలుసు, వాళ్ళు కూడా యుద్ధంలో చాలా గొప్పగా యుద్ధం చెయ్యగలిగినటువంటి వాళ్ళు. అందులో ఆతతాయులు, వాళ్ళు ఎటువంటి తప్పుడు పనైనా చేస్తారు, ధర్మయుద్ధానికే నిలబడేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు కారు. మరి అంగభూ విభుడును, అంగరాజ్యాన్ని పరిపాలించేటటువంటి కర్ణుడు ఉన్నాడు, అతన్ని తలుచుకున్నప్పుడల్లా నాకు నిద్రపడుతుండదురా, అంతటి బల సంపత్తి కలిగినటువంటి వాడు, అంతటి విలువిద్యా నిపుణుడు. భూరిశ్రవుడు, భూరిశ్రవుడు ఉన్నాడు, మద్ర భూమిపతియు శల్యుడున్నాడు, అదిగాగల వీరులు అవిజేయ విక్రమములొలసి అపారమైనటువంటి విక్రమము కలిగిన వీళ్ళు చాలరన్నట్టుగా రాజసూయ మహాయాగంలో మన చేత ఓడింపబడిన రాజులందరూ మన మీద కక్ష పెట్టుకుని తత్సహృదయులై ఆ దుర్యోధనుడి పట్ల సహృదయం కలిగి మనని ఓడించానన్న కీర్తి తెచ్చుకోవాలని అటు పక్కన చేరారు, చేరి అతని చేత సత్కరింపబడి ఉన్నారు, వాళ్ళందరూ కలిసి యుద్ధానికి వస్తారు, కేవలం మన బలం సరిపోతుంది అనుకుంటున్నావా? సరిపోదు. అవతల స్వచ్ఛంద మరణ వరం ఉన్నవాడు భీష్ముడు తాతగారు, తనంత తాను చచ్చిపోతానంటేనే చచ్చిపోతాడు, సర్వసైన్యాధిపతిగా వస్తాడు, ధర్మం తప్పి ఇటు రాడు, మొదటి నుంచి ఆ ఇంట్లోనే ఉన్నాడు, అందుకని అటే పోరాడతాడు. భీష్ముడు వస్తాడు, గురువుగారు ద్రోణాచార్యుల వారు వస్తారు, గురుపుత్రుడు అశ్వత్థామ వస్తాడు, మరొక గురువు కృపాచార్యుల వారు వస్తారు, కర్ణుడు వస్తాడు, శల్యుడు వస్తారు, భూరిశ్రవుడు వస్తాడు, దుర్యోధనుడు వస్తాడు, వీళ్ళందరినీ ఓడించడానికి తగినంత బలపరాక్రమాలు మన దగ్గర ఉన్నాయా? నేను 2 పక్షములలో ఉన్నటువంటి బలాబలములను పక్షపాతం లేని రీతిలో అంచనా కట్టాను, అంచనా కడితే నిస్సందేహంగా చెప్పాలంటే యథాస్థితి ఎందు వాళ్ళ బలం ఎక్కువే ఉంది. ఇప్పుడు భీష్మద్రోణాదులున్న కారణం చేత అంత తేలికేం కాదు వాళ్ళని నిహతుల్ని చేయడం. పడి కడంగి వాని ప్రస్తంభున ఆజి వేచి ప్రాణములను విడువనున్నవారు వారలెల్ల వసుధ ప్రసిద్ధులు వినగా అస్త్రశస్త్ర విద్యలందు ఆ రాజులు రాజసూయంలో ఓడిపోయిన వాళ్ళందరూ చేరారు. ఇంతమంది కలిసి యుద్ధానికి వస్తారు మన మీదకి. మనం ఉన్నది నలుగురు, నాతో కలిపి ఐదుగురు, ఇక కొంతమంది రాజులు వాళ్ళ సైన్యం, అవతల వాళ్ళ పరాక్రమం అటువంటిది. అందుకని నాయన నేను ఆలోచన చేస్తున్నాను రా, అందుకు తొందర పట్టలేదు, నాకు ఆ ఆలోచన లేక కాదు ఏ ప్రయత్నం చెయ్యాలని. నేను మనసులో ఆలోచన చేస్తున్నాను మన బలం ఎలా పెరుగుతుంది అని ఆలోచిస్తున్నానన్నాడు. అది ధర్మం ఎక్కడుందో అక్కడ ఈశ్వర కృప ఉంటుంది అని నేను రోజు 50 మాటలు అంటున్నాను కదా మీతోటి. వెంటనే వేదవ్యాస భగవానుడి దర్శనమైంది. ఆయన కృష్ణాజినాన్ని ఉత్తరీయంగా వేసుకుని మహానుభావుడు కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ బయలుదేరి వచ్చాడు. వెళ్ళి ధర్మరాజాదులందరూ కూడా ఆయనకి నమస్కారం చేశారు. ఆయన ధర్మరాజుని గబగబా రహస్య స్థలానికి తీసుకెళ్ళాడు, ఓ పక్కకి ఏకాంత స్థలానికి తీసుకెళ్ళి, నాయన నేను నీ బాధ అర్థం చేసుకున్నాను నిజమే, ఇవాళ ధార్తరాష్ట్రుల పక్షంలో భీష్మ ద్రోణ కృప శల్య భూరిశ్రవ ఇటువంటి మహావీరులందరూ ఉన్నారు, వాళ్ళ పేర్లు తలుచుకుని బెంగ పెట్టుకుంటూ కూర్చుంటే మీ బలం పెరుగుతుందా? పెరగదు. కాబట్టి నీకు ప్రతిస్మృతి అనేటటువంటి విద్యని ఉపదేశం చేస్తాను. ఈ ప్రతిస్మృతి అనే విద్యని పెద్దవాడివి కనుక నీకు ఇస్తున్నాను, నువ్వు దీన్ని పుచ్చుకుని జపం చెయ్యి, విశేష తేజస్సు పొందుతావు. ఈ ప్రతిస్మృతి విద్యని అర్జునుడికి నువ్వు ఉపదేశం చెయ్యి. అన్నగారివి కనుక గురువుతో సమానం, ఎందుకని తండ్రి లేనప్పుడు అన్నగారు తండ్రితో సమానం, తండ్రి ఆచార్యుడు గురువు. కాబట్టి క్షత్రియులు కనుక ఉపనయనంలో గాయత్రి ఉపదేశం అన్నగారే చేస్తాడు తండ్రి లేకపోతే. కాబట్టి నువ్వు వెళ్ళి అర్జునుడికి ఉపదేశం చెయ్యి. అర్జునుడు ఆ ప్రతిస్మృతి విద్యని స్వీకరించిన వాడై ఉత్తర దిక్కుగా హిమాలయ పర్వతాల వైపుగా బయలుదేరుతాడు, ఈశాన్యం వైపుగా బయలుదేరి ఆ పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి తపస్సు చేస్తాడు. ఆ పరమశివుడు ప్రత్యక్షమైతే కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ ద్రోణ కృప శల్యాది మహావీరులందరినీ మట్టు పెట్టడానికి కావలసినటువంటి సమస్త అస్త్ర శస్త్ర విద్యలను మీకు కటాక్షిస్తాడు. ఇలా కూర్చుంటే ఏమొస్తుందిరా నాయన? అందుకని ఈ ప్రతిస్మృతి విద్యని స్వీకరించండి. మహాబలవంతులైన మీ ఐదుగురు అన్నదమ్ములు ఇన్ని వేల మంది బ్రాహ్మణులతో కందమూలాల కోసం పళ్ళ కోసం అరణ్యమంతా గాలించేసిన కారణం చేత అరణ్యంలో ఇప్పుడు కాయలు పళ్ళు లేకుండా అయిపోయాయి. అరణ్యం అంతా చిన్నబోయింది. అందుకని ద్వైతవనాన్ని విడిచిపెట్టేయండి, మళ్ళీ కామ్యక వనానికి వెళ్ళిపోండి, అర్జునుణ్ణి బయలుదేరమనండి అన్నారు. వెంటనే మహానుభావుడు అర్జునుణ్ణి తీసుకెళ్ళి ఆ ధర్మరాజు గారు ప్రతిస్మృతి విద్యని ఉపదేశం చేశాడు. మహాతేజవంతుడైనటువంటి అర్జునుడు వేదవ్యాసుని యొక్క వాక్కును అనుసరించి తపస్సు చేయడానికి హిమాలయ పర్వత ప్రాంతముల వైపుకి బయలుదేరుతున్నాడు. ద్రౌపదీదేవి వచ్చి ఆయనకి వీడ్కోలు ఇస్తూ ఒక మాట అంది, అవమానాసహమగు ఈ అవమ క్షత్రియ కులమునందిన్ కిటపు కిట పుట్టువు గాకుండెడు, తక్షమమవు బ్రాహ్మణ కులమునందుమయ్యడు నాకున్. ఓ అర్జున, నేను ఒక విశేషాన్ని కోరుకుంటున్నాను. అవమానాసహమగు ఈ అవమ క్షత్రియ కులంబునందు కిటపుట్టవు కాకుండెడు. ఏదైనా చాలా అవమానం కలిగితే ఆ అవమానాన్ని తట్టుకుని ఓర్చుకోవడానికి కావలసినంత క్షమాగుణం విశేషంగా ఉన్నటువంటి కులం కాదు క్షత్రియ కులం. పగపడుతుంది క్షత్రియ కులం. అవమానాన్ని సహించలేక ఎవడు అవమానం చేశాడో వాడిని పాడు చెయ్యాలనుకుంటుంది. అలాంటి కులంలో పుట్టాను నేను. మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటే ఎంత అవమానం చేసినా క్షమించెయ్యగలిగిన బ్రాహ్మణ కులంలో పుట్టాలనుకుంటున్నాను అర్జున అంది. ఎందుకు ఈ మాట? అంత అవమానపడ్డాను, ఆ అవమానానికి తిరిగి ప్రత్యవమానం చేయడానికి ఇన్నాళ్ళు పట్టాక నువ్వు ఇంకా బయలుదేరుతున్నావు. ఎందుకు ఈ మాట? తీరా వెళ్ళిన తర్వాత ఏమిటి తపస్సు, ఎవడబడతాడు ఈ కష్టమని తిరిగి వచ్చేస్తాడేమో. వాళ్ళందరూ